ధర్మరాజు గారు నారద మహర్షి ద్వారా హిరణ్యకశిపుడి యొక్క పూర్ణ వృత్తాంతాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. మనం చెప్పుకున్నాం కదా, శిశుపాలుడు దంతవక్త్రుడు ఒకప్పుడు జయ విజయులని, వాళ్ళు శాపవశాత్తు 3 జన్మలు ఎత్తారని, అందులో హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంలో శ్రీ మహావిష్ణువు సంహరించాడని, హిరణ్యకశిపుడు కూడా కుమారుణ్ణి ధిక్కరించి కుమారుణ్ణి హింసించి చివరికి నరసింహస్వామి చేతిలో మరణించాడని ధర్మరాజు గారు చూచాయిగా విని నారదుని అడిగాడు, నేను ఇదివరకు కొద్దిగా విన్నాను, ఏమిటి? హిరణ్యకశిపుడు అనేటటువంటి వాడు కశ్యప ప్రజాపతి యొక్క పెద్ద కొడుకని, దితిపుత్రుడని, అతడు కుమారుణ్ణి కూడా హింసించినటువంటి దుర్మార్గుడని విన్నాను. సంపూర్ణంగా తెలియదు. ఆ కథ ఒకటి, రామచరిత్ర ఒకటి, ఈ రెండు నాకు తెలుసుకోవాలని ఉందంటే వెంటనే నారదుడు అన్నాడు, రామచరిత్ర నేను చెప్పడానికి వీల్లేదు, నువ్వు అరణ్యవాసానికి వెళ్ళవలసిన కర్మ పడుతుంది నీకు. అంటే ముందే చెప్పాడు రాజసూయాగంలోనే, నువ్వు అడవిలో ఉండగా నీకు మార్కండేయ మహర్షి వచ్చి రామచరిత్ర చెబుతాడు, హిరణ్యకశిపుడి చరిత్ర మాత్రం నేను చెబుతాను. చాలా సుగుణాల రాశి అయినటువంటి మహా సుగుణ రాశి, కేవలం సుగుణాల రాశే కాకుండా పరమ హరిభక్తుడు అయిన ప్రహ్లాదుణ్ణి చిన్నప్పుడు తండ్రి విపరీతంగా హింసించాడు. ఆ హింసించడానికి గల కారణం కేవలం ఆయనకి హరి మీద ఉన్న ద్వేషం, తమ్ముడి మీద ఉన్న ప్రేమ అనగానే, బాలు హరిపద చింతశీలు సుగుణాల వాలు శ్రీమల్ మేధాజాలు సంతోషింపక ఏలా హింసించే తండ్రి. ఓ మునీశ్వర, ప్రహ్లాదుడి గురించి ఒకరిద్దరు కాదు, నా దగ్గరకు వచ్చిన ఋషులంతా నిరంతరం ప్రహ్లాదుడి గురించి చెబుతూనే ఉన్నారు. అసలు హరిభక్తుల చరిత్రే భాగవతం అంటే. ఈ భాగవతం ఒకళ్ళిద్దరిని కాదట, ధర్మరాజు గారికి చిన్నప్పటి నుంచి మార్కండేయుడు లాంటి వాళ్ళు, ధౌమ్యుడు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు చెబుతూనే వచ్చారు. ఎవరొచ్చినా ఈ చరాచర జగత్తులలో బాలభక్తులలో ఇతనంతటి భక్తి కలిగిన వాడు, హరిస్మరణ కలిగినటువంటి వాడు, హరిస్మరణ మాత్రమే తన ప్రాణంగా ఇచ్చిన వాడు లేడు, ధ్రువుడు కూడా ఇతని ముందు బలాదూరే అని చెప్పేవారట. దాన్ని బట్టి ఏం తెలుస్తోంది, ఆయన బాలుడైనా హరి పాదపద్మములనే నిరంతరం చింతించేవాడని తెలుస్తోంది, సుగుణాలకి నిలయమని తెలుస్తోంది, మంచి తెలివైన వాడని ఆయన గురించి సాక్షాత్తు మార్కండేయుడు కూడా ఒకప్పుడు చెప్పాడు. అసలు ఎవడు తెలివైన వాడు, భగవంతుడు సర్వాంతర్యామి అని ఉపనిషద్వాక్యం తెలుసుకోగలిగితే అటువంటి వాడు ఎప్పుడూ గొప్పవాడే, వాడే తెలివైన వాడు అంటే. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో, హార్డ్వేర్ ఇంజనీర్లో, లేకపోతే మనలాంటి ఉద్యోగం చేసేవాళ్ళలో వీళ్ళందరూ తెలివితేటలో పరిమితం. కానీ భగవంతుని యొక్క తత్వాన్ని అంతటా వ్యాపించి ఉన్న ఆయన యొక్క సూక్ష్మ స్థూల వ్యాపక తత్వాన్ని తెలిసినటువంటి వాడు పండితుడు, తెలివైన వాడు అని శాస్త్రములు చెబుతున్నాయి. అటువంటి శ్రీమన్ మేధాజాలుణ్ణి సంతోషించక ఎందుకు చంపాలనుకున్నాడు తండ్రి? ఎవడైనా సరే కొడుకు బాగుపడుతూ ఉంటే, సన్మార్గంలో పెడుతూ ఉంటే ఆనందించాలి, కొడుకు చెడ్డ మార్గంలో పెడుతూ ఉంటే మంచి మార్గంలోకి మార్చాలి. అటువంటిది సన్మార్గంలో పెడుతున్న కొడుకుని దుర్మార్గుడి ఏ తండ్రి అయినా చంపాలనుకుంటాడా? తండ్రి అన్నవాడు ఎలా ఉండాలి? కొడుకు యొక్క సుఖాన్ని కోరుకోవాలి, కొడుకు చక్కగా పెద్దవాడవ్వాలి, చదువుకోవాలి, సంసారంలో ప్రవేశించాలి, ఆ సంసారం కూడా పవిత్రంగా చేయాలి, ఇవన్నీ భావించేవాడు తండ్రి తప్ప. కొడుకుని చంపాలనుకున్నవాడు, కొడుకుని కోడల్ని వేరు చేయాలనుకున్నటువంటి వాడు, ఇలాంటి దుర్మార్గులు తండ్రుల కింద లెక్కకారు వాళ్ళు, ఎండ్రి అని పిలువబడతారు. అటువంటి తండ్రి హిరణ్యకశిపుడు భూలోకంలో ఎలా పుట్టాడో ఆశ్చర్యంగా ఉన్నది. నాకు ఆ నరహరి యొక్క కథనం చెప్పు. నరహరి కథ ఎంత గొప్పదో తెలుసా? పరిభూత వ్యథనంబులు నిరుపమ సంసార జలధి నిర్మథనంబుల్. మనకి తెల్లారులేస్తే రోజు ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. బాధ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చేయత్తని చూద్దాం. అంటే ఎవరు చేయత్తడం లేదు, అంటే అందరికీ ఏదో బాధ ఉంది. ఒకడికి తిన్న దరక్క బాధ, ఒకడికి కాళ్ళు నొప్పులు వచ్చి బాధ, ఒకడికి తలనొప్పి వచ్చి బాధ, ఒకడికి డబ్బు లేక బాధ, ఒకడికి ఇంకో ఎక్కువ బాధ. మొత్తం మీద శరీరమునకో మనస్సుకో వాక్కుకో జబ్బు లేకుండా భూమి మీద ఉండట, సంపూర్ణమైన ఆనందముతో జీవించు జీవుడు భూలోకంలో ఎవరైనా ఉన్నారా? అంటే అవధూతలు, యోగులు తప్ప ఇంకెవరూ ఉండరు. అందుకే నిజమైన ఆనందం ఎవరికి ఉంటుంది? వైరాగ్యమేవా భయం. వైరాగ్యం ఉన్నవాడికే భయం ఉండదు. వాడు దేన్ని పట్టించుకోడు గనక. కేవలం గోచీయగుడ్డ మాత్రమే ధరించేవాడికి పేచి ఎక్కడుంది? ఎందుకంటే వాడి దగ్గర ఉన్నది గోచీయే గనక. ఆ గోచీ ఎవరైనా ఎత్తుకుపోతారనే భయం లేదు గనక. ఎత్తుకుపోతే ఎత్తుకుపోయిన వాడి కర్మ తప్ప ఈయనకేమీ బెంగలేదు గనక. అందువల్ల చిట్ట చివరికి వచ్చరికి వైరాగ్య శతకంలో ఏం చెప్పారు? భర్తృహరి వైరాగ్య శతకం అని రాశాడు. అందులో వైరాగ్యమేవ అభయం. ఇంకా ఏది భూలోకంలో మనకు అభయం ఇవ్వదు. అభయం అంటే భయం లేకుండా ఉండుట. భయం లేని వస్తువు ఏదైనా ఉందా? అంటే వైరాగ్యమే. దేని మీద వ్యామోహం లేకపోవటమే. తక్కినవన్నిటికీ ఏదో ఒక భయం ఉంది. ఇప్పుడు కరెంట్ ఉంది, దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఆ వేడి ఉన్నటువంటి లైట్ మీద చేస్తే కాలిపోతుందనే భయం, లేదా అందులో వీలెడితే షాక్ కొడుతుందని భయం. ఈ మధ్యన ఒక ఆయన పెళ్ళాం మీద కోపం వచ్చి రెండు చేతులు ప్లగ్గులు తీసి ఫ్యూజులు తీసి ఆ ఫ్యూజుల్లో పెట్టాడు. ఇక్కడ దాకా చేతులు తీసేశారు, కాలిపోయి చస్తున్నాడు. నానా యాతన పడి తెలిసినా మీకు, అంటే చద్దామంటే కూడా ఆ చావులో ఇదో చచ్చే చావు. ఇదొక భయం. విద్యుత్తు భయం, నీరు భయం కలగజేస్తుంది, ఆకాశం భయం కలగజేస్తుంది, భూమి భయం కలగజేస్తుంది, మనం ఉన్న ఇల్లు కూడా భయం పెట్టి చివరికి. అందంగా కట్టించుకున్న బాత్రూంలో కాలు జారి పెడితే చచ్చిపోయేవాడు ఎంతమంది లేరు? కాలు విరిగిపోయి ఇంకా లేవట్లేదు తెలుసరా. కాబట్టి ఈ సృష్టిలో మనం ఆనందంగా అనుభవిద్దామని సంపాదించిన వస్తువులన్నీ ఏదో ఒక సమయంలో దుఃఖమిస్తున్నాయి. భోగే రోగ భయం. ఎక్కువ భోగములు ఎక్కువైతే రోగాలు వస్తాయి. అందుకని భోగాల బదులుగా భోగాలు లేకుండా ఉండడమే మంచిది. వీలున్నంత వరకు నడవండి. మరీ బొత్తిగా వీలుంటే లెట్రిన్లోకి కూడా స్కూటర్ మీద వెళ్ళకండి. ఆ భోగాల వల్ల రోగాలు పట్టుకుంటాయి. కులే చ్యుతి భయం. నేను మంచి వంశంలో పుట్టానండి, మా వంశం చాలా గొప్పదండి, మా గోత్రం గొప్పదండి అందామంటే ఆ వంశంలో ఏదో పగిడైనా పుడతాడేమో, ఈ వంశం భ్రష్టమైపోతుందేమో అనే భయం ఎప్పుడూ ఉంది. అందువల్ల మన వంశం గురించి వెర్రవేగడానికి లేదు. ఒక్క దౌర్భాగ్యుడు పుట్టినా వంశం అంతా పాడైపోతుంది కనుక. విత్తే నృపాల భయం. డబ్బు ఎక్కువ సంపాదిస్తే గవర్నమెంట్ బెంగ. 3 లక్షలు దాటి డ్రా చేశాడా వాడి సంగతి చూడమని పేపర్లో వేస్తున్నారు ఈ మధ్య. కాబట్టి డబ్బు ఎక్కువ అయితే గవర్నమెంట్ భయం ఉంటుందని ఎప్పుడో చెప్పాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. పోని మంచి చదువుకున్నాను అందామంటే జ్ఞానే మానే దైన్య భయం. నేను అభిమానధనుణ్ణి, గౌరవంతో బతుకుతున్నాను, ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచను అని బతుకుదామా అంటే ఇలా అనుకున్న వాడికి ఎప్పుడైనా దైన్యం వస్తుందేమో అనే భయం. ఎవరి దగ్గరికి వెళ్లకుండా చెయ్యి చాచకుండా బతికేవాడిని భగవంతుడు పరీక్షించి అడుక్కునేలా చేస్తాట. ఎవడిచ్చినా 1 రూపాయి పుచ్చుకోనండి, నేను టీవీగా బతుకుతానండి, ఇది నా నియమం అండి అన్నవాడిని గ్యారంటీగా భగవంతుడు పరీక్షించి వీడు ఎవడో ఒకటి దగ్గరికి వెళ్ళి దేహి అనేలా చేస్తాడు. ఎందుకంటే వీడికి పట్టుదల ఉంది కనుక పరీక్షిస్తాడు. అది భగవంతుని యొక్క నియమం. అందుకని మానే ధైన్య భయం. అభిమానధనుణ్ణి, నేనెవరిని అడగను, ఎవరి దగ్గరికి వెళ్ళను, నా దగ్గరికి అందరూ రావాలనుకున్న వాడికి ఇతరుల దగ్గరికి వెళ్ళి అడుక్కునే దైన్యమును తెచ్చి పెడతాడు. బలే రిపు భయం. మంచి బలవంతుండండి, ఎక్సర్సైజులు చేశాను, బాగా కరాటే ఫైటింగ్ నేర్చుకున్నాను, బలవంతుణ్ణి, భీముడు లాంటి వాడిని అనుకుందామంటే ఈ బలవంతుడికి వీడికంటే ఇంకో బలవంతుడిని సృష్టించి వీడు పడగొడతాట. అందుకని శత్రు భయం ఉంటుంది బలవంతుడికి. ఇంకా విద్యే వాద భయం. విద్యల విషయంలో ఏముంటుంది? శాస్త్రే వాద భయం. శాస్త్రాలు ఎక్కువ చదువుకున్నాడు అనుకుందాం. అలాంటప్పుడు వాడికి ఆ శాస్త్రాలు చదువుకున్న వాడికి వాదించేవాడి భయం ఉంటుంది. ఒక ఆయన శాస్త్రం చెప్పాడు, ఆ శాస్త్రం చెప్పగానే అది ఖండించడానికి ఇంకో టీవీ ఛానల్లో రెడీగా ఉంటాడు. అందుకని శాస్త్ర పండితులకి వాదోపవాదములు చేసేవాడి భయం ఉంటుంది అన్నమాట. ఇంకా వీటన్నిటికంటే గుణే కల భయం. మంచి గుణాలు కలిగిన వాడికి నీచుడి వల్ల భయం ఉంటుంది. వీడు మంచివాడే కానీ అవతల వాడు చెడ్డాడు వచ్చి మీద పడతాడు. ఒక ఆయన గుడ్డే, ఆయన పేరు జాన్ మిల్టన్, ఇంగ్లీష్లో గొప్ప కవి. ఆయన రాత్రిపూట నెత్తి మీద కొవ్వొత్తి ఇలా పెట్టుకు వెళ్ళేవాట. ఇలా కొవ్వొత్తి పెట్టుకు పెడుతుంటే ఎదురుగుండా వచ్చిన వాడు ఒకడన్నాడు, నీకు కళ్ళు లేవు కదా, నీకెందుకు ఈ కొవ్వొత్తి అన్నాడు. నా కోసం కాదు, నీలాంటి కళ్ళు ఉన్నవాడు వచ్చి మీద పడకుండా ఉండడానికి అన్నాడు ఆయన. నేను చీకట్లో పెడుతున్నాను అనుకో, నీకు కళ్ళున్నా నువ్వు వచ్చి నా మీద పడతావు, అందుకని ఈ కొవ్వొత్తి కనబడింది అనుకో, ఎవడో వస్తున్నాడని నా మీద పడమన్నట్ట. అంటే వీడికి కళ్ళు లేకపోయినా కళ్ళున్నవాడి వల్ల వీడికి భయం ఉంది. అలాగే వీడు ఎంత గుణవంతుడైనా గుణవంతుడు కాని దుర్మార్గుడి వల్ల, నీచుడి వల్ల ఎప్పుడు భయం ఉంటుంది. చదువుకున్న వాళ్ళు నీచులు ఉంటారంటే చదువు అంటే ఉంది కానీ సద్గుణములు ఉండవుగా, అందుకని అటువంటి వాడిని కలుడు అంటారు. ఈ మాట నేనల్లా, పోతన గారు అన్నాడు. జ్ఞాన కలునిలోని శారద. భాగవతం దశమస్కంధంలో అద్భుతమైన మాట మాట్లాడాడు. జ్ఞానఖలుడు అంటే చదువుకున్న మూర్ఖుడు కూడా ఉంటాడు, వాడిలో శారద ఏడుస్తుందిట, శోభించదట. అలా శ్రీకృష్ణుడి కడుపులో ఉండి కూడా పాపం దేవకీదేవి జైల్లో పడుంది అంటాడు. అది ఎలాగో మీరు దశమస్కంధంలో వింటారు. కాబట్టి చదువుకున్న మూర్ఖుడు ఉంటారే వాడిని కలుడు అంటారు. అటువంటి వాడి వల్ల గుణవంతులకు ఎప్పుడు ఎంతో కొంత గండం ఉంటుందిట. అందుకని గుణే కలభయం. ఇంకా రూపే జరాయా భయం, మంచి అందంగా ఉన్నవాడికి ముసలితనం భయం. ఎంత అందంగా ఉన్నా క్రమక్రమంగా ఆఫ్టర్ 30 ఇయర్స్ 40s లో గడుగు పెట్టినప్పుడు ఒక రకంగా, ఆఫ్టర్ 40 to 50 చెప్పేకర్లా, ఆ తర్వాత 60 తర్వాత వీడి పని పిటి. అందువల్ల జుట్టు కంటే రంగు వేసుకుంటారుగా. ఈ ముఖాలన్నీ ఎక్కడికెడతాయి, ఎన్ని మేకప్పులు చేసినా అది శవానికి అలంకారం చేయడంతో సమానం. కాబట్టి అందగాడికి ముసలితనం భయంగా. ఇంకా శరీరమునకు కాయే కృతాంతాద్భయం, శరీరానికి యమధర్మరాజు గారి భయం. ఎంత అందంగా మనం అలంకరించుకుని భోజనాలు చేసినా మన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా యమధర్మరాజు గారు ఎప్పుడో ఒకప్పుడు పట్టుకుపోతాడు ఈ శరీరాన్ని. అందుకని ఓరి యముడో నన్ను పట్టుకుపోకరా అని రోజు మనం అప్పుడప్పుడు భయపడుతూ బతిమాలుతూ ఉండవలసిందే. ఈ శరీరమునకు యమభయం తప్పదు. సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం, ఈ లోకంలో సకల వస్తువులు ఎప్పుడో ఒకప్పుడు మనకి భయమునే ఇస్తాయి. భయం లేదుందా అంటే ఉందిట, వైరాగ్యమేవా భయం. కాబట్టి వైరాగ్యము మాత్రమే భయము లేనిది. అందువల్ల ప్రతి జీవికి వ్యథనములుంటాయి, బాధలుంటాయి. ఈ బాధలు తొలగాలంటే నరహరి కథ వింటే పరిభూత వ్యథనంబులు మనకున్న బాధలన్నీ పటాపంచలవుతాయి. అందుకే నృసింహోపాసకం వందే అని రోజు గురువుల్లో ఒక గురువు గారికి మనం చెబుతున్నామా లేదా, ఆయన నృసింహోపాసకుడు. నృసింహోపాసన ఎందుకు చేశారు పరంపరలో అంటే, నరసింహ ఉపాసన ద్వారా మానసిక శారీరక వ్యథలు తొలగిపోతాయి. విన్నావా నరహరి కథ, తొలగిపోతుంది వ్యథ. అందువల్ల పరిభూతం వ్యథనంబులు మన వ్యథనములను నాశనం చేసి వాటికి అవమానం కలిగిస్తాయి. అక్కడితో ఆగలేదట. నిరుపమ సంసార జలది నిర్మథనంబుల్, సంసారం అనే సముద్రం సాటి లేనిది, దీనిని దేంతో పోల్చలేం. సముద్రాన్ని పెద్దదని చెప్పగలం కానీ సంసారం అనే సముద్రం ఎంతో చెప్పలేమట. ఇందులో నుంచి బయటపారేసే నావ, ఇందులోంచి నరహరి కథ. కాబట్టి సంసారాన్ని మనకి కష్టం లేకుండా చేసి, సంసారంలో విషం రాకుండా చేసి, ఒక్క అమృతం మాత్రమే చిలికేవాడికి. సముద్రం చిలికితే ముందు విషం పుట్టి కదా అమృతం పుట్టింది, కానీ సంసారం అనే సముద్రంలో నరహరి కథ వింటే విషం పుట్టదు, కేవలం అమృతమే పుడుతుంది. అంటే వీడి జీవితం అమరత్వం పొందుతుంది. అందుకని సంసార జలధిని నిర్మథనం చేసే కథ నరహరి కథ. నరకేసరి కథనంబులు పరిరక్షిత దేవయక్ష ఫణి మిథునంబుల్, ఈ నరసింహస్వామి వారి కథలున్నాయే, దేవతల్ని, యక్షుల్ని, పాముల్ని, మానవుల్ని అందరినీ రక్షిస్తాయి. మనందరి యొక్క జంటల్ని, మన సంసారాల్ని పవిత్రం చేస్తాయి. ఆ కథ వినాలనుకుంటున్నానగానే నారదుడు, నీకు బుద్ధి సన్మార్గంలో నడుచుకుంటున్నది గనక ఇటువంటి ఊహ వచ్చింది, నీ బుద్ధి నిజమైన బుద్ధి, సద్బుద్ధి, ఎందుకంటే నీవు కేవలం భగవంతుడైన వాసుదేవుని కథలే వినాలనుకుంటున్నావు, పనికి మాలిన వ్యర్థమైన కథలు వినాలి అని కోరడం లేదు. ఇది జ్ఞానబుద్ధి, సద్బుద్ధి, పవిత్ర బుద్ధి నీకు చెబుతున్నా వినైతే. ఒకప్పుడు హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంలో శ్రీ మహావిష్ణువు సంహరించాడు. ఈ వార్త హిరణ్యకశిపుడికి తెలిసింది. వెంటనే ఆయన పళ్ళు పటపట కొరికాడు. ఒక పక్కన దుఃఖం, ఆవేదన, నా తమ్ముడు నాతో సమానంగా పుట్టిన కవల సోదరుడు అన్యాయంగా చచ్చిపోయాడనే బాధ. ఆ బాధ ఏడుపు రూపంలో కాకుండా ఉద్రేక రూపం వచ్చింది వాడికి. కొంతమంది ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే ఏడుస్తూ కూర్చుంటారు, కొంతమంది ఏడవరు, ఆ చావుకి ప్రతీకారం చెయ్యాలనుకుంటారు. హిరణ్యకశిపుడు క్రూరుడు గనక శూలం చేత్తో పుచ్చుకుని తళ్ళ 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 మెరిసిపోతున్న శూలాన్ని గిరగిరగిరా తిప్పాడు. శూలముద్యమ్య సదసి దానవాన్ ఇదమబ్రవీతు భో భో దానవ దైతేయాహ ద్విమూర్ధన్ త్ర్యక్ష శంబర శతబాహో హయగ్రీవ నముచే పాక ఇల్వల. శూలం గిరగిరా తిప్పి సభామండపానికి వచ్చి సభలోకి జనమందరినీ పిలిపించండనగానే వాడికి సంబంధించిన భటులు, సోదరుడి యొక్క పిల్లలు అందరూ వచ్చి పడిపోయారు సభలోకి. వాడు గిరగిరా శూలాన్ని అలాగే తిప్పి పళ్ళు పటపటలాడిస్తూ, ఓ రాక్షసుల్లారా, దైత్యుల్లారా, విన్నారా మీరీ వార్త?
నాయన ద్విమూర్ధ, ఓ త్రక్ష, ఓ శంబరాసుర, ఓ శతబాహు, ఓ హయగ్రీవ, నముచి, పాకాసుర, ఇల్వరాసుర, వాతాపి, మీ అందరూ విన్నారు కదా ఈ వార్త. ఒక ఘోర వార్త విన్నాను. పరమ దుర్మార్గుడు శ్రీహరి వరాహ రూపం ధరించి, తెల్ల పంది రూపం ధరించి సముద్రంలో యుద్ధంలో అన్యాయంగా చంపి పారేశాట నా తమ్ముణ్ణి. ఆ తమ్ముడు హిరణ్యాక్షుడు పోని ఏమన్నా సామాన్యుడా, నాకు తమ్ముడు మీకు నెచ్చలి రణన్యాయక దక్షుణుడు బాహాకుంఠీకృత దేవయక్షుడు హిరణ్యాక్షుణుడు అనిల్ మహా సౌకర్యాంగము దాల్చి దానవ వధూ సౌకర్యముల్ నీరుగా వైకుంఠుణుడు వధిల్చిపోయనట. ఈ వార్తా స్థితిని వింటిరే, హిరణ్యాక్షుడు నాకు తమ్ముడు, మేమిద్దరం క్షణము తేడాలో పుట్టాం, కవల పిల్లలు కదా, అందుకని ముందు హిరణ్యకశిపుడు బయటపడ్డాడు, తర్వాత హిరణ్యాక్షుడు బయటపడ్డాడు. అలా నాకు తమ్ముడు వాడు, మీకు స్నేహితుడు. ఇదిగో ఈ శంబరాసురుడి వంటి వాళ్ళకి తండ్రి, హిరణ్యాక్షుడికి శంబరుడు, నముచి, కాలకేయుడు, నివాత కవచుడు, పాకాసురుడు, ఇల్వలాసురుడు, వీళ్ళంతా పిల్లలని చెప్పుకున్నాం కదా నిన్ననే. కాబట్టి మీ అందరికీ తండ్రి, ఇంకా వీళ్ళందరికీ ఆత్మీయ మిత్రుడు ఆయన. యుద్ధరంగంలో ఆరితేరినవాడు, అంతటి పరాక్రమవంతుడు మరొకడుండడు. నిజం చెప్పాలంటే నాకంటే నా తమ్ముడు బాగా విద్యల్లో కానీ బాహుబలంలో కానీ ఆరితేరినవాడు, ధర్మం తెలిసినవాడు, రణన్యాయిక దక్షుడు వాడు. అటువంటి వాణ్ణి తన పరాక్రమంతో ఈ దేవతల్ని, యక్షుల్ని అందరినీ హింసించినవాడు. బంగారం రంగులో ఉన్న కళ్ళు కలిగిన వాడు, అందుకే హిరణ్యాక్షుడు అని పేరు. హిరణ్యం అంటే బంగారం, వాడి కళ్ళు ఎప్పుడు పుటం పెట్టిన బంగారంలో ఉంటాయి. అటువంటి బంగారం వంటి కళ్ళు కలిగిన నా సోదరుణ్ణి ఆ వైకుంఠుడు ఎక్కడో వైకుంఠంలో ఉండడం మానేసి తన రూపాన్ని విడిచిపెట్టి సౌకర్యాంగం ధరించాడు. సోకరం అంటే పంది, సోకరస్య భావ సౌకర్యం అంటే పంది రూపం ధరించి సంహరించిపోయాట. ఈ వార్త విన్నారా? విని కూడా మీరు సహించి ఊరుకుంటారా? మనలో ఒక్కడికి కష్టం వస్తే మనందరం కలిసికట్టుగా ఎదిరించద్దా? ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు కావు కావు అంటాయి. అటువంటిది మన రాక్షస వీరుల్లో, ఒకడికి కష్టం వస్తే మనందరం కలిసికట్టుగా ఆ కష్టానికి ఏదో ఒక ప్రతీకారం చెయ్యాలి, ఆ విష్ణువుని సంహరించి తీరాలి. అసలు వాడిని చంపాలంటే ఎక్కడుంటాడో దొరకడు, పట్టుకు దొరికితే, మనం పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన కనుక దొరికితే లోబడితే చంపుతాం. అదేం విచిత్రమైన మనిషో, ఎప్పుడెక్కడుంటాడో తెలియదు. ఏదో వైకుంఠంలో ఉంటాడు కదా అని పెడితే వైకుంఠంలో కనబడ్డు, ఒకసారి నీళ్లలో ఉంటాడంటారు, ఒకసారి అడవిలో ఉంటాడంటారు, ఒకసారి ఆకాశంలో ఉంటాడంటారు. ఈ మాయదారి మనిషిని ఎలా పట్టుకోవడం అన్నాడు ఈయన. వనముల నుండు, వనములు అంటే నీళ్లు, ఎప్పుడు నీళ్లలో ఉంటాట. నారము అంటే నీరు, ఆ నారములు అయనముగా కలిగిన వాడు, నివాసముగా కలిగిన వాడు గనక నారాయణ. ఆయన ఎప్పుడు నీళ్లలో ఉంటాడంటారు, కానీ నీళ్లలోకి వెళ్ళి వెతికితే అక్కడ కనబడ్డు. చొచ్చు ముని వర్గములోపల మునులు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ మునులలో ఉంటాట. అలాగని మునుల దగ్గరికి వెడితే ఆ మునులు తప్ప మునులలో ఉండే విష్ణువు కనబడడు. ఘోణికాడు పని పంది రూపంలో వచ్చాడు కదా అని కనిపించిన పందినల్లా చంపుదామంటే పంది రూపంలోనూ ఉండట. సంజనన మిరుంగరెవ్వరును, ఆయన ఎలా పుట్టాడో ఎవడికి తెలియదు. ఇప్పుడు నేను ఉన్నానంటే మా నాన్నగారు హిరణ్యకశిపుడికి తండ్రి ఎవరు అని ఎవరైనా అడిగితే వెంటనే నేను మా నాన్నగారు కశ్యపుడు అని చెబుతాను. కానీ ఆయనకి తండ్రి ఎవడో తెలియదు, తల్లి ఎవడో తెలియదు, ఆయన పుట్టుక గురించి ఎవరికీ ఏమీ తెలియదు. ఇలాంటి విచిత్రమైన ప్రాణి ఎక్కడ దొరికాడు? పోని చెయ్యన వెళ్ళి పట్టుకుందామంటే దొరకడు, దొరకకుండా ఉన్నాడు కదా అని ఊరుకుందామంటే మాయ రూపంలో వచ్చి ప్రాణం తీస్తాడు. ఆయనకి లోబడకుండా ఆయనని లోబరుచుకోవడం ఎలాగో అర్థం కాదు. అయినా పర్వాలేదు, ఇదిగో ఈరోజు ఈ సోలం పుచ్చుకుని మీ అందరితో కలిసి వాడిని వెతకడానికి బయలుదేరతాను. ముందుగా మీరేం చేస్తారంటే విష్ణువుని చంపడానికి నాకు మార్గం చూపించండి. అనగా విష్ణువుని చంపడానికి తెలివైన మార్గం ఒకటే, విష్ణువుకి ప్రత్యేకంగా రూపం లేదు, నివాసం లేదు, ఆయన కొన్ని చోట్ల ఉంటాడు, ఆ చోట్లు చంపేస్తే వాడు చచ్చిపోతాడు. ఎక్కడుంటాడు? పద్మాకర్ గారి భాగవతం వింటున్న వాళ్లలో పద్మాకర్ గారిలో ఉంటాడు, వాళ్ళని చంపేయండి, ఏదే వాడు కనపడకుండా పోతాడు. వాళ్ళు లేడు కాబట్టి మీరు నేను ఇక్కడ ఉన్నాం, వాడే ఉండుంటే చెప్పడానికి నేను వినడానికి మీరు ఉండేవాళ్ళం కాదు. కాబట్టి భాగవతోత్తములైన భక్తుల్ని చంపేయండి, ముక్కు మూసుకు తపస్సు చేసుకునే ఋషులలో ఉంటాడు, ఋషులందరినీ చంపేయండి. ఆవులు ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటాడట, కాబట్టి ఆవుల్ని చంపేయండి. యజ్ఞములన్నీ విష్ణుస్వరూపములు యజ్ఞములు ధ్వంసం చేసి పారేయండి. మహాపరమభక్తితో వాసుదేవ నారాయణ అని స్మరణ చేసే భక్తుల నాలుకలు కోసేయండి. రాగానే రోజు ఒక ఆవిడ భజన చేస్తుంది కదా నారాయణ వాసుదేవ అని, అలాంటి భక్తురాలి నాలికలో ఉంటాడు, వాళ్ళ నాలుకలు చీలుకలు చేసేయండి. ఈ విధంగా కనిపించిన ధర్మాన్ని నాశనం చేసేయండి. అప్పుడు వాడికి ఉండడానికి స్థలం లేక బయటపడిపోతాడు. బయటికి రాగానే నా సోలంతో ఒక్క పోటు పొడుస్తాను. నాతో పోరాటం అంటే మాటలా, భుజశక్తి నాతోడ పోరోడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక అలయించి పెనగున అచల సంభ్రమమునకెరగి వెన్నిచ్చిన ఈగుగాక క్రోధించి అటుగాక కొంత పౌరుషముతో హరిభంగి నడలిన అడరుగాక జగడంబు సైపక సౌకర్యకాంక్షియై ఇళ్ళ క్రింద ఈగిన ఈగుగాక వాడి సోలధార వాణి కంఠము చీల్చి. వీడు చాలా కఠినంగా పలికాడు, నేను ఈనాడు ఏదో రకంగా విష్ణువుని యుద్ధానికి వచ్చేలా చేస్తాను, యుద్ధరంగంలో నాకు ఎదురుగుండా కనబడగానే ఘోర యుద్ధం చేస్తాను, ముందుగా మల్ల యుద్ధం చేస్తాను. మల్ల యుద్ధం అంటే చేతులు కలిపి చేసే యుద్ధం. అప్పుడు నా భుజశక్తిని తట్టుకోలేక, నాతో యుద్ధం చేయలేక, నేను గుద్దే గుద్దులు తట్టుకోలేక పాల సముద్రంలో దాక్కున్నా బయటికి ఈడ్చి తీర్చుకొచ్చి ప్రాణం తీస్తాను. అలా కాక పారిపోకుండా కాసేపు నాతో యుద్ధం చేస్తే ఆ తర్వాత పేక విరిచి సంహరిస్తాను. భయపడిపోయి పంది రూపం ధరించి భూమి కింద దాక్కుంటే కూడా ఆ పంది రూపంలో ఉన్నవాడిని బయటికి లాక్కొస్తాను. క్రోధించి హరిభంగి నడరిన అడరుగాక అంటే సింహంలాగా తన పరాక్రమాన్ని ప్రదర్శించొచ్చుగాక, అప్పుడు నేను మరో సింహంలాగా పట్టుకుంటాను. ఏమైనా ఈసారి ఆ విష్ణువుని పట్టుకుని ప్రాణం తీయడం ఖాయం. నా సోలంతో, పదునైన సోలంతో కంఠంలో పొడిచి నెత్తురు బయటికి లాగి ఆ నెత్తురులో నువ్వులు కలిపి వాడికి రక్తదర్పణం చేస్తాను. వాణి సోణితమున ఆ విష్ణువు యొక్క రక్తంతో తర్పణం చేస్తాను. అప్పటిదాకా నువ్వులు నీళ్లు విడిచిపెట్టనుగాక, విడిచిపెట్టను. నేను రక్తతర్పణం చేసిన సోదరుడిగా చరిత్రలో ప్రసిద్ధికెక్కుతాను, నడవండి అని ఆజ్ఞాపించగానే రాక్షసులు భూమండలం మీద పడ్డారు, స్వర్గంలో పడ్డారు, పాతాళంలో పడ్డారు, కనిపించిన లోకాలన్నిటి మీద పడ్డారు, గుంపులు గుంపులుగా వెళ్ళిపోయారు, కనిపించిన ఋషుల్ని పీడించారు, ముక్కులు కోసేశారు, కాళ్ళు నరికేశారు, గోహింస చేశారు, యజ్ఞములన్నీ ధ్వంసం చేసేశారు, దేవతల నడుములు విరగ్గొట్టారు, పాముల యొక్క కీళ్లు విరగ్గొట్టారు, వాటి నెత్తి మీద ఉన్నటువంటి మణులు పీకేశారు. ఈ విధంగా హరి భక్తులను విధ్వంసంతో సృష్టించి, మామూలు విధ్వంసం కాదు భయంకర విధ్వంసం సృష్టించి హరిభక్తుల్ని పీడించారు, చంపారు, అలయించారు. ఈ లోకాలన్నీ అట్టుడికి పోయాయి. ఎక్కడ చూసినా హింస, ఎక్కడ చూసినా మహానుభావులు హాహాకారాలు చేయడంతో ఆ హాహాకారాలు మిన్నుముట్టేట ఆకాశం దాకా వెళ్ళిపోయాయి. మొత్తం మీద ఈ దుర్మార్గుడు ప్రపంచాన్ని విధ్వంసం చేసేశాడు, అల్లకల్లోలం చేసేశాడు. ఆ తర్వాత సోలం పుచ్చుకుని వైకుంఠానికి వెళ్ళాడు. అసలు వైకుంఠం ఎక్కడుందో కనబడలేదు వాడికి. దాంతో వాడు విసిగిపోయి తెల్లబోయి ఎంత ప్రయత్నం చేసినా, ఎంతమందిని చంపినా విష్ణువు బయటికి రాడేమి, అసలు వైకుంఠం పలానా చోట ఉందని వెడితే అక్కడికి వైకుంఠమే కనబడలేదు, ఆ లోకమే కనబడలేదు, పోనీ దేవతల్ని తన్ని అక్కడ ఏమైనా విష్ణువు ఉన్నాడేమో తెలుసుకుందామంటే దేవతలు ముందే పారిపోయారు, కొంతమందికి నడుములు విరిగి కింద పడిపోయి అసలు విష్ణు ఎలా ఉంటాడో మేము చూడలేదండి, మాకు తెలియదని కాళ్ల మీద పడుతున్నారు. కాళ్ల మీద పడిన వాళ్ళు ఇంకేం చంపడం, కాలు చెయ్యి విరిగిన వాడిని ఏం చంపుతాం. ఈ విష్ణువు యొక్క చరిత్రలు చాలా చిత్రంగా ఉన్నాయి. దొరకడు, పోనీ దొరకకుండా ఉండను ఉండడు, ఉన్నాడా అంటే ఉన్నాడంటారు, లేడా అంటే లేడు, లేడని అనుకుందామంటే ఏదో రూపంలో వచ్చి మా తండ్రిని చంపాడు కదా, కా మా తమ్ముడిని చంపాడు కాబట్టి ఉన్నట్టే, ఎలాగా అని మొత్తం మీద విసిగిపోయి ఆ శత్రువు పారిపోయి ఉంటాడు, లేదా చచ్చిపోయి ఉంటాడు, లేకపోతే బతికి ఉంటే ఇన్ని లోకములు వెతికినా హరి ఎందుకు కనపడడు, ఋషులలో కనపడక, యజ్ఞములలో కనపడక, గోశాలలో కనపడక, హరిస్మరణ చేసేవాళ్లలోనూ కనపడకపోతే ఇంకా అటువంటి పిరికివాడి గురించి ఆలోచించడం ఎందుకు అనుకుని, అప్పుడిక నా ప్రతిజ్ఞ చెల్లించలేకపోవడంలో దోషం లేదనుకుని, ఏమిటి ప్రతిజ్ఞ, రక్తతర్పణం చేస్తానన్నాడు, రక్తం దొరకలేదు, అలాగని తర్పణం చేయకపోతే ఎలాగా, అందుకని నువ్వులు నీళ్లు పట్టుకొచ్చి తాను తమ్ముడు యొక్క కొడుకుల చేత కూడా తర్పణం ఇప్పించాడు, తిరోధకాలు ఇప్పించాడు, కర్మకాండం చేశాడు. మళ్ళీ అంటే వీడికి వేదములు కొంత భాగం ఇష్టం, కొంత భాగం ఇష్టం లేదు. వీడు బ్రహ్మభక్తుడు శివభక్తుడే, ఒక్క హరివిద్వేషి. ఇక్కడ ఒక చిత్రం చెప్పమంటారా, పోతన గారు అనువాదం చేయలేదు కానీ సంస్కృత మూలంలో వాడు మొదట్లో విష్ణువుని ఎట్లా వాడు ఏమన్నాడంటే విష్ణువు నిజానికి నిష్పక్షపాతి, కానీ దేవతలు ప్రార్థించటం వల్ల దేవతల మీద పక్షపాతంతో మనల్ని చంపుతున్నాడు. కాబట్టి స్వతసిద్ధముగా మంచివాడయ్యుండి కూడా పక్షపాతము వహించిన కారణం చేత హరి నాకు ఈ రోజు నుంచి విరోధి. ఇదే మాట అన్నాడు మూలంలో వ్యాసుల వారు. అంటే మొదట్లో రాక్షసులు అందరూ కావాలని ద్వేషించలేదు, సత్వగుణము కలిగిన దేవతలని విష్ణువు ఎప్పటికప్పుడు రక్షిస్తున్నాడు గనక దేవతల్ని రక్షించడం వల్ల పార్టీ మీద కోపం. ఇక్కడ కేవలం దేవతా పక్షపాతి అవడం వల్ల విష్ణువు మీద ద్వేషం వచ్చింది. వాళ్ళకి మనస్సుల్లో పుట్టిన ద్వేషం కాదు, దేవతల మీద ద్వేషం దేవతలను రక్షిస్తున్న విష్ణువు మీదకి వెళ్ళింది. ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి చాలా గొప్పవాడైనా ఆ వ్యక్తిని ఇంకో పార్టీ వాడు ఎవడన్నా గౌరవిస్తే రెండోవాడికి మండుతుంది అనమాట, వీడు వాడి పార్టీ వాడు అని ముద్ర వేస్తారు. అలా విష్ణుమూర్తికి శాశ్వతంగా రాక్షసులంతా కలిసి ఓ స్టాంప్ వేశారు, విష్ణువు హరి సాక్షాత్తు దేవపక్షపాతి, దేవలోకమును మాత్రమే రక్షిస్తాడు, అసురులకు నాశనకారి అని. అందుకని ఆయన ఏమన్నాడు, దేవపక్షపాతంతో ఇంద్రాదులను రక్షిస్తున్న ఆ విష్ణువు ఇక కనబడలేదు, చచ్చిపోయిన వాడితో సమానం అని భావించి అప్పుడు తన సోదరుడి యొక్క పుత్రుడితో కలిసి తిలోదకాలు ఇచ్చి ఆ తర్వాత ఏడుస్తున్న తల్లిని పిలిపించాడు. అమ్మా దితి ఎందుకే ఏడుస్తావు అన్నట్ట. ఏడవకి ఏం చేయినాయినా మీ ఇద్దరు కవల పిల్లలు, రెండు కళ్ళు అనుకున్నాను, నా కళ్ళ ముందు కొడుకు చచ్చిపోతే ఏడవకుండా ఎలా ఉంటాను. తల్లికి అన్నిటిల్లోకి గొప్ప బాధ గర్భశోకం అంటారు, పుత్రశోకం అహం కష్టం, మహాకష్టం అన్నారు పుత్రశోకాన్ని. దీనికంటే కష్టం కష్టాత్ కష్టతరం క్షుధ, కొడుకు చచ్చిపోతే అది బాధ అయినా ఆకలిస్తే ఆకలి దీనికంటే ఎక్కువ బాధటండోయ్, కొడుకోయ్ కొడుకోయ్ కాస్త బియ్యం వేయంట్రా ఎసట్లో అవకేసుకు తింటానంటుంది, ఆకలి ఎక్కువైపోతే. కాబట్టి ఆకలి అన్నిటికంటే గొప్ప కష్టం అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం పుత్రశోకంతో అలమటించిపోతున్నాను, ఆ చిన్నాడంటే మరీ ఇష్టం రా, పెద్దాడికంటే చిన్నాడి మీద తల్లికి కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది అంటారు, మరి శాస్త్రం ఎంతవరకు నిజం అనేది మీరే చెప్పాలి. ఇలాంటివన్నీ నాలాంటి వాడికి ఏం తెలుస్తుంది, నేను అమాయకుండి నోట్లో వేలెడితే కొరకలేను, మీ నోట్లో నా వేలు మాత్రం పెట్టకండి. ఎందుకు చెబుతున్నానంటే సహజముగా లోకములో చిన్నపిల్లవాడంటే ఎందుకో తల్లికి ఎక్కువ ఇష్టం, అందువల్ల ఈ కొడుకు తెచ్చాడని ఏడుస్తున్నాను రా నాయన, ఎంత అందంగా ఉండేవాడు అబ్బా, ఏం పరాక్రమం వాడిది, ఋషుల్ని వాడు తలకై విరిచి రక్తం తాగుతూ ఉంటే వాడు డ్రింక్ తాగుతున్నట్టుగా ఉండేది నాకు, ఆ దృశ్యం మళ్ళీ ఎప్పుడు కనపడుతుందో అంది ఆవిడ. దాంతోపాటు తమ్ముడి భార్యలు ఏడుస్తున్నారు, ఆ తమ్ముడి యొక్క కొడుకులు ఏడుస్తున్నారు. అందుకని అందరినీ దగ్గర కూర్చోబెట్టి, మరదళ్ళల్లారా ఏడవకండి, నాయనలారా పిల్లలారా ఏడవకండి, అమ్మా ఏడవకండి అని వాళ్ళ కన్నీళ్లు తుడిచి అద్భుతమైన బోధ చేశాడు. నిజం చెప్పాలంటే హిరణ్యకశిపుడు బోధించినంత వేదాంతాన్ని నేను చెప్పలేను, ఎవరూ చెప్పలేను, అంత బాగా చెప్పాడు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఏదో ఒక సమయంలో పుడతాడు, పెరుగుతాడు, నశించిపోతాడు. పుట్టడం పెరగడం నశించటం ఇవి జీవుల లక్షణములు. అందుకే ఈ దీనికి శరీరము అని పేరు. శీర్యతే ఇది శరీరం, శీర్యతే అంటే నశించిపోవునది, కాబట్టి దీనికి శరీరం అని పేరు వచ్చింది. శరీరం అంటేనే నశించిపోయేది, ఇలా శాశ్వతంగా ఉండదు. ఇవాళ ఉన్న ఈ శరీరం రేపు ఇంకో రకంగా మారుతుంది, ఆ తర్వాత ఇంకో రకంగా మారుతుంది, చివరికి భూమిలో కప్పడిపోవడమో తగలడిపోవడమో అయిపోవాలి. ఈ ఎముకలు ఇందులో ఉన్నటువంటి రక్తము మాంసము ఇవన్నీ క్రమక్రమంగా పంచభూతాలలో లీనమైపోతాయి. ఈ చర్మం భూమి వల్ల వచ్చింది, అందుకే ఈ చర్మమునకు మృణ్మయ చర్మము, అసలు శరీరమునకు మృణ్మయ దేహం అని పేరు. మీరు ఎంత తోమండి, ఎన్ని కుంకుడుకాయలు పెట్టి, ఎన్ని సబ్బులు పెట్టి, ఎన్ని షాంపూలు పెట్టి తోమినా మళ్ళీ తోమిన కాసేపటికి తువ్వాలతో తుడుస్తుంటే మళ్ళీ సిద్ధం మట్టి. అందుకే ఇది మట్టిమయం మృణ్మయం. ఈ లోపల అగ్ని ఉన్నది, అదే దాహకత్వం మనకి ఇస్తుంది. దాహం క్షుత్తు వస్తున్నాయంటే లోపల అగ్ని ఉన్నది కనుక మనం వినగలుగుతున్నాం. ఇది శబ్దగుణకం, ఇదే ఆకాశము. అంటే లోపల జలం ఉన్నది, ఆ జలం ఉన్నది కాబట్టే మనకి స్వేదం పడుతోంది, మంచినీళ్ళు తాగుతున్నాం, అది లోపల మళ్ళీ శరీర వ్యవస్థని నడుపుతున్నది. ఇంకా ఈ పంచభూతములలో ఏ భూతము లేకపోయినా మనం ఒక క్షణమైనా బతుకుతాం, కానీ ఒక భూతం లేకపోతే అసలు బతకలేము. అదే వాయువు, ఒక క్షణం అన్నం లేకపోయినా బతుకుతాం, ఒక క్షణం కాదు 40 రోజులు తిండి తినకుండా బతికిన వాళ్ళు ఉన్నారు, ఓ 1 వారం రోజులు మంచినీళ్ళు తాగకుండా బతకచ్చు, కానీ గాలి పీల్చకుండా ఎక్కువ కాలం బతకలేము. ఈ పంచభూతములతో ఏర్పడిన ఈ శరీరము శరీరాన్ని విడిచిపెట్టగానే, ప్రాణం ఆత్మ దీన్ని విడిచిపెట్టగానే, ఈ శరీరమును ఆత్మ విడిచిపెట్టగానే ఇది జీర్ణమైపోయి భూమిలో కలిసిపోతుంది, ప్రాణవాయువు వాయువులో లీనమైపోతుంది, అగ్ని అగ్నిలో కలిసిపోతుంది, శబ్దగుణకం ఆకాశంలో లీనమైపోతుంది, జలం జలంలో కలిసిపోతుంది, పంచభూతాలలో ఈ పాంచభౌతిక శరీరం కలిసిపోతుంది. కాబట్టి పాంచభౌతిక శరీరం పంచభూతాలలో కలిసి తీరాలి. కలిసిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. ఇది సృష్టి యొక్క రహస్యం. ఇందులో ఎవ్వడూ దీనికి మినహాయింపు కాదు. ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు పుట్టినవాడే, పెరిగినవాడే, నశించినవాడే. దేహాంతర ప్రాప్తి తప్పదు. ఈ బతికిన కాసేపట్లో అందరం ఓ చోట చేరతాం. ఒక ఆవిడ భార్య అనే పేరుతో, ఒకడు భర్తగా, ఒకడు మిత్రుడిగా, ఒక ఆమె తల్లిగా, ఒకడు తండ్రిగా, మరి కొంతమంది కొడుకులుగా, కొందరు సోదరులుగా, కొందరు సోదరపుత్రులుగా, ఇలా ఏవో ఒక వరుసలతో బంధములతో ఇక్కడున్న 4 రోజులు కలుస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. నీరాగార నివిష్ట పాంథుల క్రియల్ నిక్కంబు సంసార సంచారు ఒత్తురు కూడి విత్తురు సదా సాంగత్యమున్ లేదు. అమ్మా, ఈ భూమండలంలో సంసారం అనేది ఒక చలివేంద్రం వంటిది. వేసవి కాలంలో పూర్వకాలం చలివేంద్రాలని పెట్టేవారు. దాహంతో అల్లాడిపోతున్నటువంటి మానవులకి మంచినీళ్లు పోయడానికి ఓ తాటాకు పందిరి వేసి కుండలు పెట్టి ఆ కుండల చుట్టూ గొడ్డలు కట్టి దాంట్లో నీళ్లు పోసేవారు. చల్లగా ఉంటుంది ఆ నీరు. వేసవకాలంలో దాహంతో ఉన్న వాళ్ళందరూ ఆ చలివేంద్రం దగ్గర చేరి ఎండ దెబ్బకి తట్టుకోలేక ఆ పర్ణశాలలో కూర్చుని, తాటాకు పాకలో కూర్చుని చల్లని నీళ్లు తాగి ఓ అరగంటో గంటో 2 గంటలో వాళ్ళ ఓపికను బట్టి విశ్రాంతి తీసుకునేవారు. ఈ విశ్రాంతి తీసుకునేవాడు ఏం చేస్తాడు? ముందు మంచినీళ్ళు తాగి లోపల ఉన్న కుర్చీల్లోనో చాపల మీదో కూర్చుంటారు. ఇక కూర్చోగానే సరదాగా కాలక్షేపం మొదలెట్టాలిగా. ఇప్పుడు మనుషులు ఊరికే కూర్చోలేరట. 4 కలిశారంటే అబ్బో ఎన్ని కబుర్లు రావాలో అన్నీ వస్తాయి. అందుకని చాప మీద కూర్చోగానే ఈ కూర్చున్న వాడు పక్క వాడిని అడుగుతాడనమాట, మీరే ఊరండి అంటాడు. మాదా అండి, మేము తిరుపతి నుంచి వచ్చామండి. ఓహో, ఎస్సీబీసీ నుంచి వచ్చారా? నా రికార్డింగ్ బాగాలేకపోయినా పర్వాలేదు, మీ రికార్డింగ్ నాకివ్వండి, లేకపోతే మీ రికార్డింగ్ బాగుంటే నాకివ్వండి, నేను మీకు ఇస్తానండి అంటే కబుర్లు చెబుతారు. ఏదో మొదలెడతాయి ఇక ఎక్కడి నుంచి. ఓ ఇద్దరు పక్కన చేరారంటే కబుర్లు రాకుండా ఎలా ఉంటాయి? ఏమండి, నేను ఫలానా ఊరండి, మీది ఊరండి అని కబుర్లు చెప్పుకుంటారు. ఎంతసేపు కబుర్లు చెప్పుకుంటారు? ఆ చలివేంద్రములో పాకలో కూర్చున్న కాసేపు. కాసేపు నాకేం చేస్తారు? చాలండి, ఏ బయలుదేరతామండి అంటారు. ఎక్కడ లేని కబుర్లు అప్పుడు వస్తాయట. అసలు ప్రపంచంలో చలివేంద్రం దగ్గర ప్రయాణంలో 4 కలిసినప్పుడు వచ్చిన కబుర్లు ఇంకెప్పుడు రావు. ఇక పురాణాల్లో చెప్పేక్కర్లేదు. అరగంట గనక ఇంకా టైం ఉందంటే కింద కూర్చుని, ఇంతకీ మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, ఈ సీట్ ఎవరు కట్టే పెట్టాలి, ఇలా రకరకాల కబుర్లు వచ్చి ఈ స్నేహం ముందు శాశ్వత స్నేహం కూడా బలాదూరు అన్నమాట. 2 కలిసాక 3 సినిమాకి వెడదామంటట. ఆ తర్వాత ఇద్దరు కలిసి పురాణం అనే సినిమాకి కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అంటే మీలాంటి జ్ఞానులు అన్ని చోట్ల ఉండరు కదా మరి. ఈ కబుర్లు చెప్పుకునే వాళ్ళంతా ఎల్లకాలం కలిసి ఉండగలరా మరి? ఉండలేరు కదా. అందుకని ఇవాళో రేపో మళ్ళీ వెళ్ళిపోక తప్పదు. అందులో చలివేంద్రంలో కూర్చున్న వాడైతే 1 గంట 2 గంటలో పోయాక ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళాక మళ్ళీ కలుస్తారో లేదో చెప్పలేము. చలివేంద్రం దగ్గర మంచినీళ్ళ కోసం చేరి చాపల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుని మళ్ళీ విడిపోయేటటువంటి మానవులు లాంటి వాళ్ళం సంసారంలో ఉన్న మనం కూడా. కాకపోతే చలివేంద్రం దగ్గర వాడు అరగంటో గంటకో విడిపోతాడు, మనం ఇంకొంచెం ఎక్కువ కాలం కలిసి ఉంటున్నాం అంతే. భార్యాభర్తలు 30 పాతికేళ్ళు, 50, 40 సెంచరీ కొట్టిన వాళ్ళు కూడా ఉంటారులేండి. పెళ్ళై 100 కాపురం చేసిన దంపతులు కూడా ఉన్నారు. అలా కొంతకాలం అయ్యాక విడిపోతారు. అలాగే తల్లి బిడ్డలు కూడా, తల్లిగారు తన కొడుకుని 25 పెంచో లేక 5 పెంచో అసలు పెంచకుండానో వెళ్ళిపోతుంది. తండ్రిగారు అలా వెళ్ళిపోతాడు, సోదరులు విడిపోతారు. ఇక్కడ శాశ్వతత్వం లేదు. ఎవ్వడం శాశ్వతంగా కలిసి ఉండలేము. ఉంటారేమో మీరు, మీకే తెలుస్తుంది కదా, మీ చుట్టుపక్కల ఎంతోమందిని చూశారు, ఇంకా భవిష్యత్తు ఎంతో చూడబోతున్నారు. ఇందులో కూడుకున్న వాళ్ళు ఎవరైనా కలిసి ఉండగలుగుతారా? భార్య దారిని భార్య పోతుంది, భర్త దారిని భర్త పోతాడు, కొడుకు దారిని కొడుకు పోతాడు, మనవడ దారిని మనవడు పోతాడు, తన దారిని తాను పోతాడు. అందుకని దేని దారినది పోదే, సదా సాంగత్యం లేదు. అందువల్ల ఇక్కడ కలిసి కూడి మళ్ళీ విత్తురు అంటే విచ్చిపోతారు, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే మహాసూరుడు నీ కుమారుడు కూడా, ఆయన కూడా కాసేపు మనతో కలుసున్నాడు, తన దారి తాను చూసుకున్నాడు. మహాసూరుండాతడు తద్వియో మోగమునకై సోక్యంప నీకేటికి. అతడు మహావీరుడు, యుద్ధరంగంలో వీరుడిలాగే పోరాడి చచ్చిపోయాడు, వీరస్వర్గం పొందాడు. వాడి కోసం ఏడవడం ఎందుకమ్మా? ఒకవేళ ఏడుస్తే ఏడ్చిన వాడు బతికొస్తాడా? మనం ఎప్పుడు ఏడవాలి? ఏడ్చి ఏడ్చి కూర్చోవడం వల్ల చచ్చినవాడు బతికొస్తే ఏడవాలి. ఒక వ్యక్తి కింద పడి చచ్చి ఉన్నాడు, చచ్చిపోయావా చచ్చిపోయావా అని ఏడుస్తూ కూర్చుంటే వాడిలోకి ప్రాణం వస్తుందా? రాదు. ప్రాణం వచ్చేటప్పుడైతే మనం ఏడవాలి, రానప్పుడు ఎంతకాలం ఏడిస్తే ఉపయోగం ఉంది? కాబట్టి అతని కోసం, అతని వియోగము కోసం శోకించవద్దు. శోకించడం వల్ల ప్రయోజనము లేదు. ఎన్నాళ్ళు ఏడ్చినా చచ్చిన ప్రాణి మళ్ళీ తిరిగి రాడు. ఈశ్వరుడు సమస్త లోకాలకి అధిపతి, ఆయన నిర్మలుడు, ఏమీ గుణములు లేనివాడు, దోషము లేనివాడు, అయినా తన లీలతో ఈ లోకాలను సృష్టించి కర్మబంధములు కలిగిస్తాడు. గుణములు లేనివాడైనా గుణములు ఉన్నట్టుగా కనపడతాడు, కర్మలు లేనివాడైనా కర్మబంధాలకు లోబడతాడు. తానే తనను తాను సృష్టించుకుని జీవుల రూపంలో కనపడతాడు. తనకి తానే సుఖమిచ్చుకుంటాడు, తనకి తానే దుఃఖమిచ్చుకుంటాడు, తనకు తానే మళ్ళీ శరీర వైరాగ్యాన్ని ఇచ్చుకుంటాడు, శరీరం నుండి తనకు తానే విముక్తిని కలగజేసుకుంటాడు. అంటే పుట్టేది తానే, చచ్చిపోయేది తానే. శరీరముతో సంసక్తి ఏర్పాటు చేసుకుని, ఆసక్తి ఏర్పాటు చేసుకుని కలయిక పెట్టుకునేది తాను, ఆ కలయిక నుంచి విడిపోయేది తాను. కాబట్టి ఇదంతా పరమేశ్వర స్వరూపం. అమ్మ పరమేశ్వరుడు, నేను ఈశ్వరుడు, ఈ సోదరుడు అతడు పరమేశ్వరుడు, సోదరుడు యొక్క పుత్రులు వాళ్ళు శివస్వరూపాలు. అంతా శివమయం జగత్తంతా, సర్వం శివమయం జగత్తు. ఇటువంటి శివమయమైన జగత్తులో శవమెవడు, శివమెవడు, చచ్చేదెవడు, చంపేదెవడు? అంతా భ్రమ. అందువల్ల తమ్ముడి కోసం ఏడవకండి. అతడు ఉత్తమ లోకాలకు వెళ్ళాడు. యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడిన వాడికి నరకం రాదని, వీరస్వర్గం వస్తుందని వేదం చెబుతోంది. అతడు వీరస్వర్గానికి పోయాడు. ఈ విషయంలో మీకు ప్రేత బంధు సంవాదం అని ఒక గొప్ప కథ ఉన్నది. ఒక ఆయన చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన వాడి కోసం బంధువులంతా ఏడుస్తూ ఉంటే యమధర్మరాజు గారు వచ్చి ఓదార్చాడు. ఆ కథ చాలా గొప్పది, అది ఉపనిషత్ సారం, అది చెబుతా వినండి అని కథ చెప్పినవాడు హిరణ్యకశిపుడు. అంత జ్ఞానాన్ని బోధించాడు. ప్రేతబంధు యమ సంవాదక కథ వినండి అన్నాడు ఆయన. పూర్వం ఉసీనరం అని ఒక దేశం ఉన్నది. ఆ ఉసీనర దేశాన్ని సుయజ్ఞుడు అని పేరు కలిగిన ఒక రాజు పరిపాలించాడు. ఆ రాజుగారు చాలా వీరుడు. ఆయనకి 23 అక్షౌహిణీల సైన్యం ఉంది. ఏకంగా మహాభారత యుద్ధంలో ఎంత చేసి 18 అక్షౌహిణీల సైన్యం పాల్గొంది. కానీ ఆయనకి 23 అక్షౌహిణీల సైన్యం ఉన్నది. మహాభారత యుద్ధం నాటికే చాలా నష్టమైపోయిందండి, అందుకే అక్కడికి వచ్చేసరికి ఆ జనం తగ్గారు. నిజానికి శ్రీకృష్ణుడు జరాసంధుడి యొక్క సైన్యాన్ని, 23 అక్షౌహిణీల సైన్యాన్ని 17 సార్లు సర్వనాశనం చేశాడు. అందుకే పాండవుల దగ్గరికి వచ్చేది కాస్త సులభమయ్యింది. జన నష్టం అవడం అయితేనే, యుద్ధం చేయడం అయితేనే, అప్పటికే వీరులు చచ్చారు గనక. ఎంతోమంది వీరుల్ని శ్రీకృష్ణుడు బలరాముడు సంహరించి పాండవులకి యుద్ధరంగంలో ఎక్కువ శ్రమ లేకుండా చేశారు. కాబట్టి పూర్వకాలంలో ఉన్నటువంటి సైన్యము, ఆ బలము వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మహాభారత యుద్ధములో పాల్గొన్న సైన్యము కంటే కూడా ఎక్కువ సైనికులుండి యుద్ధం చేసి చచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్లలో ఉసీనర దేశాధిపతి ఒకడు. ఆయన పేరు సుయజ్ఞుడు. 23 అక్షౌహిణీల సైన్యం ఉండేది. ఆయనకి 16 మంది భార్యలు, మంచి సుందరీమణులు. ఈ 16 మందికి ఒక్కొక్కరికి 10 చొప్పున కొడుకులు, 15 మంది కూతుళ్ళు పుట్టారట. ఆయన చాలా గొప్పవాడు, పక్షపాతం లేకుండా ప్రతి భార్యకి 10 కొడుకులు, 15 మంది కూతుళ్ళు ఇచ్చాట. 20 అది ప్లెంటీ అనమాట ఆయనకి. ఈ 16 × 20 320 మంది సంతానం. ఈ సంతానంతో హాయిగా భార్యలతో ఆయన అదృష్టం, అందరూ ఐకమత్యంతో ఉండేవారట భార్యలు. సాధారణంగా ఇద్దరు భార్యలు ఉంటే చాలా కష్టమని శాస్త్రం అంటుంది, అనుభవం ఉన్నవాళ్ళు ఎవరన్నా చెప్పండి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే కొట్టుకోకుండా కలిసి ఉండేవారట. పిల్లలు కలిసి ఉండేవారు. ప్రజలు కూడా రాజంటే భక్తి చూపించేవారు. ఇంకా సైన్యం కూడా చాలా గట్టిది. ఎన్నున్న కాలం ఒకటి ఉంటుంది కదా, ఆ కాలాన్ని ఎవరూ దాటలేరు. ఒకసారి ఇతనికంటే బలవంతుడైన ఒక రాజు అనేక మంది శత్రువుల్ని కూడగట్టుకుని ఈతనికి వ్యతిరేకంగా ఉండే సైనికులందరినీ పోగేసి యుద్ధానికి వచ్చాడు. పాప ఈయన ఒక్కడు, వాళ్ళు చాలామంది. చాలామంది రాజులందరూ ఒకేసారి యుద్ధరంగంలో చొచ్చుకొచ్చేసరికి ఆ యుద్ధరంగంలో సుయజ్ఞుడు ఘోర యుద్ధం చేసి చచ్చిపోయాడు, పోరాటంలో చచ్చిపోయాడు. ఆ చావడం కూడా మామూలు యుద్ధం కదట. మొత్తం వక్షస్థలమంతా బాణాలు గుచ్చుకుపోయాయి, చేతుల్లో కత్తులు దిగిపోయాయి, కాళ్ళు తెగిపోయాయి, ఇంకా మిగతా మొండల్లో సోలాల పోట్లు ఒకటి కాదు ఎన్నో ఆయుధములు దిగి 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 చచ్చిపోయాడు. అలా వెళ్ళకెతలా పడి చచ్చిపోయాడు యుద్ధంలో. సైనికులంతా చచ్చిపోయారు. శత్రువులు నగరాన్ని కొల్లగొట్టి ఉత్సాహంతో వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వార్త, భర్త చచ్చిపోయిన వార్త విన్న ఆడవాళ్ళంతా ఆఖరణ యుద్ధరంగానికి వచ్చారు. ఆ యుద్ధరంగంలో వెళ్ళకెతలా పడుకొని కాళ్ళు చేతుల్లో చేతులు మాత్రమే ఉండి కాళ్ళు తెగిపోయిన శవాకారంలో ఉన్న భర్త కనబడగానే ఆ భార్యలు గుండెలు బాధేసుకున్నారట. పిల్లలంతా ఒకటే ఏడవడం మొదలెట్టారు. అయ్యో నాన్నోయ్ నాన్నోయ్ అని శరీరం మీద పడిన పిల్లలు, భర్త యొక్క ఒంటి మీద పడిపోయిన భార్యల యొక్క ఆక్రందనలతో యుద్ధభూమంతా నిండిపోయిందట. మహాభయంకరమైన బాధలండి ఆ ఏడుపు. చాలా ప్రేమగా చూసుకున్న భర్త చచ్చిపోతే ఏమైపోతారు భార్యలు? మరి సహజంగా భార్యాభర్తల బంధం చాలా గొప్పది. భర్త ఎంత దుర్మార్గుడైనా వాడు చచ్చిపోతే సహజంగా భార్యలకు అంత ఎంతో బాధ వస్తుందన్నమాట. ఎంత తిట్టినా ఎంత చెడ్డ మొగుడే కదండి అంటారట. అంటే వాడు ఎంత